ప్రేమైన ఆత్మ బంధువులారా, ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఎవరైనా సాధన బాగా చేసుకునే వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో సాధన శ్రద్ధగా చేసుకునే వాళ్ళకి జగత్తు మాయ, జగత్తు నిజం కాదనే చెప్పవలే అని అంటున్నారు. జగత్తు నిజం కాదు, కనిపిస్తున్నటువంటి లోకం నిజం కాదనే చెప్పవలే. ఎందుకంటే ఎంత సాధన చేసినా జగత్తు మనకు నిజంగా కనిపిస్తున్నంతకాలం మనస్సు బహిర్ముఖం అవుతుంది. అంటే ఒక తాత్కాలికంగా మనస్సు అణిగి ఉన్నా మళ్ళీ విజృంభించది, మళ్ళీ బహిర్ముఖం అవుతూ ఉంటుంది. మనస్సు అణిగిన మనస్సును నమ్మటానికి వీల్లేదు. మనోనాశనం అయ్యే వరకు మనస్సును నమ్మటానికి వీల్లేదు. అలాగే చనిపోయిన పాముతోటి ప్రమాదం లేదు, కానీ అణిగిన పాముతోటి ప్రమాదం. దానికి ఏదైనా అనారోగ్యంగా ఉండే పాము అడిగి ఉందనుకోండి, అది ఏం చేయటం లేదంటే దానికి అనారోగ్యం వల్ల ఏం చేయటం లేదు. దానికి మళ్ళీ ఆరోగ్యం ఇస్తే అందరినీ కరవటం ప్రారంభిస్తుంది. అలాగే అణిగిన మనస్సు మరి విజృంభించే అవకాశం ఉంది. మనస్సు పూర్తిగా వేరుతో సహా నశించిన తర్వాత నశించిందని మనం అనుకోవాలి. మనోనాశనం అయితేనే కానీ బ్రహ్మ అనుభవంలోకి రాదు. మనం ప్రాణాయామం చేసినప్పుడు, పూజ చేసినప్పుడు, మహాత్ముడి దగ్గర, మహర్షుల దగ్గర సన్నిధానంలో ఉన్నప్పుడు మనస్సు కొంత అణిగినట్టే ఉంటుంది. మళ్ళీ అది విజృంభిస్తుంది. అంచేత అణిగిన మనస్సు మంచిదే, కానీ అది పరమస్థితి కాదు, చివరి స్థితి కాదు. మనస్సు నశించాలి, అది పరమస్థితి. ఇంకా అణిగిన మనస్సు మళ్ళీ ఎప్పుడో ప్రకోపించవచ్చు. మనోమూలంలో ఉన్న సద్వస్తువు బ్రహ్మము, అది మనోనాశనం అయితేనే కానీ ఆ వస్తువు మనకు వ్యక్తం కాదు. మనోమూలంలోనే ఉంది, అత్యంత సమీపంలో ఉంది మనకది. కానీ ఇంత సమీపంలో ఉన్నప్పటికీ అది మనకు వ్యక్తం కాదు, మనకు అవగాహన కాదు, అది మన అండర్స్టాండింగ్కి అందదు. వస్తువు దగ్గరలో ఉన్నప్పటికీ లేదంటే ఉంది, మనకు తెలియటం లేదు కాబట్టి లేదనుకుంటున్నాం. కృష్ణుడి కావున భాగవతంలో ఎక్కడో చోట చెప్తాడు, వాట్ ఎవర్ ఇస్ అట్టాడు బై ద టంగ్, వాట్ ఎవర్ కన్సీవ్డ్ బై ది మైండ్ ఈజ్ అన్రియల్, ఈజ్ అన్ట్రూ అని ఉద్దవుడు కావున ఉద్దవ గీతలో చెప్తాడు. మనం మనస్సుతోటి ఏది మనకు మనస్సు ఉంది ఏదో ఊహించుకుంటూ ఉంటాం. ఇంకా అదే పని, రాత్రి నిద్రలో తప్పించి పగల ఊహించుకోవటమే మనకు పని. ఒక గాఢ నిద్రలో మటుకు అణిగి ఉంటుంది మనస్సు, ఇంకా పగల ఏదో ఊహించి నోరుతో ఏదో మాట్లాడుతూ ఉంటాం, మనస్సుతో ఏదో ఊహించుకుంటూ ఉంటాం. లేనిపోయిన గలాటాలు, లేనిపోయిన కంటాలని తెచ్చిపెట్టుకుంటాం, ఏదో ఊహించుకుంటాం, ఏదో ఆలోచిస్తాం, ఏదో మాట్లాడుతూ ఉంటాం. ఈ మాటల వల్లే గలాటాలు వస్తాయి. ఇప్పుడు కృష్ణుడు చెప్పేది ఏంటంటే, వాట్ఎవర్ నువ్వు నోటితోటి ఏది మాట్లాడినా అది నిజం కాదు. నువ్వు నోటితోటి ఏదో ఉదయం మొదలు సాయంత్రం వరకు, గాఢ నిద్రలోంచి బయటకు వచ్చిన మొదలు గాఢ నిద్రలోకి వెళ్లే వరకు ఏదో మాట్లాడుతూ ఉంటావు. నువ్వు మాట్లాడటమే పని. కొంతమంది కొంతమంది చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు, చాలా తక్కువ మాట్లాడతారు, బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. వాడికి పెయిన్ గెయిన్ ఒకలాగా ఉంటుంది. వాడికి తక్కువ మాట్లాడే వాడు పెయిన్ వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు, గెయిన్ వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు. పెయిన్ గెయిన్ ఈక్వల్ వాడికి. ఇక్కడ కృష్ణుడు చెప్పింది, వాట్ఎవర్ ఇస్ అట్టారడ్ బై ది టంగ్, నీ నోటితో ఏది మాట్లాడినా, అయితే నీ మనస్సుతో ఏది ఊహించినా, ఏది సంకల్పించినా, ఇట్ ఇస్ అన్ట్రూ, ఇట్ ఇస్ అన్రియల్, అది అసత్యమే అని. ఎందుచేతంటే ఇక్కడ ఆయన చెప్పకుండా చెప్పే విషయం ఏంటంటే, మనం మన హృదయంలో సద్వస్తువు ఉంది, బ్రహ్మం ఉంది, అది నోటితోటి చెప్పలేదు. ఏదో లోక వ్యవహారాలు ఏదో మాట్లాడతాం, నోటితోటి మాట్లాడేది ఏంటి? శాస్త్రం గురించి మాట్లాడవచ్చు, శాస్త్రం గురించి చాలాసేపు మాట్లాడవచ్చు. భగవద్గీతలు అలా ఉంది, ఉపనిషత్తులు ఇలా ఉందని. శాస్త్రజ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. శాస్త్రజ్ఞానాన్ని అనుభవ జ్ఞానం అనుకుంటే అది మనల్ని మనం మోసం చేసుకోవటం. ఇప్పుడు లోపల ఉంటుంది సద్వస్తువు గురించి, సత్యవస్తువు గురించి నువ్వు నోటితో మాట్లాడలేవు, నువ్వు టంగ్ ఎక్స్ప్రెస్ చేయలేదు దాన్ని. ఒకవేళ నువ్వు నాలుకను దూరం వెళ్ళినా అక్కడ దాకా వెళ్ళినా అక్కడికి వెళ్ళే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అంత దూరం వెళ్ళలేక. ఒకవేళ నీ మనస్సు కూడా ఆ ట్రూత్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా మనస్సుతోటి పట్టుకునేది కాదు, లోపల ఉన్న భ్రమము ఏదైనా ఇప్పుడు లెక్కలు ఉన్నాయని కొన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటాయని కొన్ని మనసుతోటి పట్టుకోవచ్చు దాన్ని, అంటే మనసుతోటి నేర్చుకోవచ్చు లెక్కలు మ్యాథమెటిక్స్ని, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా మనం మనసుతోటి నేర్చుకోవచ్చు. అయితే లోపల ఉన్న భ్రమము నువ్వు మనసుతోటి నేర్చుకోవడానికి నీకు నీ మనసు కంటే చిన్న వస్తువు కాదు, నీ మనసుకి ఆబ్జెక్ట్ కాదు. నీ మనస్సు నీ మాట అణిగిన చోట, నీ మాట కంప్లీట్గా శేషం లేకుండా నీ మనస్సు మాట అణిగిన చోట అది వ్యక్తమవుతుంది, కానీ మాట కందేది కాదు, మనసు కందేది కాదు అని చెప్పడం కోసం వాట్ ఎవరి అక్షరడు బయలుస్తాను, నీ నోటితో ఏది మాట్లాడినా వాట్ ఎవర్ కన్సీవ్డ్ బై ది మైండ్ ఈజ్ అన్ ట్రూ, ఈజ్ అన్ రియల్. నీ మనసుతోటి ఊహించిన ప్రతిదీ కూడా అసత్యమే. మీరు 90 ఊహించుకోవచ్చు, ఏది ఊహించినా నీ మనసుతోటి ఊహించేది అసత్యం, నోటితోటి మాట్లాడేది అసత్యం. ఎందుకంటే లోపల ఉన్న సద్వస్తువు ఈ మాటకి మనస్సుకి అతీతంగా ఉంది. అది ఎంత లోతులో ఉందంటే అది మాటకు అందదు మనసుకు అందదు, నీ మాటకు అందదు మనసుకు అందదు అని అక్కడ లేదు అని మీరు అనుకోవద్దు. అక్కడ సద్వస్తువు ఉంది, అక్కడ ఉంది. అంటే జనరల్గా మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే మనకి ఏదేనైతే దేహంతో తాదాత్యం, మనం నేను నేను అంటున్నాం, మనం చెప్పే నేననే వేదాంత పరిభాషలో మిథ్యా నేనని, దొంగ నేనని, తర్వాత ఏమో రకరకాల పేర్లు, వేదాంత హృదయ గ్రంథని. ఈ మిథ్యా నేనకి ఉపనిషత్తుల్లో రమణ మహర్షి గారు వీళ్ళు ఏదో మిథ్యా నేనని, దొంగనని వీళ్ళంటే ఉపనిషత్తుల్లో దానికి ఏమని పేరు పెట్టారంటే హృదయ గ్రంథి. ఆ హృదయ గ్రంథి ఉంటుంది, ఆ హృదయ గ్రంథి ఏం చేస్తుందంటే లోపల బ్రహ్మమని నీకు తెలియనివదు, ఈ దేహాన్ని ఇంద్రియాలని లోకాన్ని నీకు కనిపిస్తున్నటువంటి వస్తుజాలాన్ని అది నువ్వు కాకపోయినా అదే నువ్వని చెబుతుంది హృదయ గ్రంథి. దాని హృదయ గ్రంథికి అడుగున ఉన్నటువంటి, దాని లోపల ఉన్నటువంటి, దాని వెనుకున్నటువంటి సత్య వస్తువుకి సత్య వస్తువు నీకు అది తెలియని హృదయ గ్రంథి. నీకు బాహ్యంగా ఉన్నట్టు దానికి లోపల చూడటం అలవాటు, నీకు బయటకు చూడటం దానికి అలవాటు. కొంతమందికి బయటకు చూడటం అలవాటు కానీ లోపల చూపు అంటే ఏంటి అర్థం కాదు. లోపల చూసుకొని అంటే లోపలకు చూడటం ఏంటని అంటారు, అసలు అర్థమే కాదు. దానికి కొంతమందికి ఇన్నర్ లైఫ్ అనేది ఉండదు అసలు. కొంతమందికి ఎక్కడో ఆత్మ చైతన్యం అటుంచండి, అది ఇన్నర్ లైఫే ఉండదు వాళ్ళకి. ఊరికే స్థూల జీవితం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, ఆ ఫిజికల్ లైఫ్ మెటీరియల్ లైఫ్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, కానీ అసలు ఎక్కడ స్పిరిచువల్ లైఫ్, ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అది అదంతా వదిలేయండి. అసలు మన మెంటల్ లైఫ్ కూడా వాళ్ళకు ఉండదు, మానసిక జీవితం కూడా వాళ్ళకు ఉండదు. కేవలం గ్రాస్ లైఫ్ ఉంటుంది, ఫిజికల్ లైఫ్ మెటీరియల్ లైఫే, కానీ మెంటల్ లైఫ్ కూడా వాళ్ళకు ఉండదు. ఆ మానసిక జీవితమే లేని వాళ్ళకి అసలు ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆధ్యాత్మిక రంగంలో వాళ్ళు వచ్చినా అభివృద్ధిలోకి రాలేరు ఆ మెంటల్ లైఫ్ లేని వాళ్ళకి. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు లోపల నీకు ఒక ఏదో నేను ఎక్స్ప్రెస్ అవుతాను, నీ లోపల ఇది మనస్సు అనండి, లేకపోతే హృదయ గ్రంథనండి, మిథ్యా నేనండి, దొంగ నేనండి, ఏదో నేను ఒక మనలో లోపల నుంచి నేనుగా వ్యక్తం అవుతాను. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్, ఇట్ ఇస్ నాట్ ట్రూ, ఇట్ ఇస్ నాట్ లాయల్, అది నిజం కాదు. నీ లోపల నుంచి వచ్చే నేను నిజం కాదు. ఏదైతే నీ లోపల నేనుగా వ్యక్తం అవుతుందో అది నిజం కాదు. నిజం కాదు కాబట్టి నిజం నేను బాధపడుతుంది, నిజం కాదు కాబట్టి నేను బాధ పెడతాను. ఇప్పుడు మనకి ఎప్పుడైనా తలకాయ పోట వస్తుంది, తలకాయ పోట నిజం కాదు, ఏదో లోపల ఫారెన్ మ్యాటర్ అన్నప్పుడు తలకాయ పోట వస్తుంది, అప్పుడు బాధపడుతుంది మనకు. మనం ఏం చేస్తాం, ఏమిటి తలకాయ పోట ఎందుకు వస్తుంది మనకి, దీనికి ఏం మందులు వాడాలి, ఏం చేయాలి, లేకపోతే ఆవకాయ తింటాం మానేయాలేమో, ఈ తలకాయ పూట ఆవకాయ తింటంలో వస్తుందేమో అని తలకాయ పోటును తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీకు తలకాయ పోటు ఉంటే నష్టమేంటి మీకు, దానివల్ల పెయిన్ వస్తుంది. ఈ సైంటిఫిక్ అప్రోచ్ సర్వసాధారణంగా వేదాంతం అంటే ఏదో గాల్లో మాట్లాడుకుంటున్నారు, గాల్లో మాట్లాడగలి ఇది సైంటిఫిక్ అప్రోచ్, ఇది సిస్టమేటిక్ అప్రోచ్ టువర్డ్స్ ట్రూత్. మీకు ఏదైనా పెయిన్ ఉందనుకోండి దేహంలో, మనసు వచ్చి దేహం మీద అభిమానం పెట్టుకుని దేహంతో కలిసి ఉంటుంది అనుకోండి, ఆ పెయిన్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది. ఆ దేహంలోంచి కొంచెం విచిత్ర అవుతుంది అనుకోండి మైండ్, అదే పెయిన్ మీకు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే దేహాభిమానం ఉన్నవాడికి ఆ పెయిన్ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది, దేహాభిమానం తక్కువ ఉన్నవాడికి ఆ పెయిన్ తక్కువగా ఉన్నట్టు ఉంటుంది. అంటే దేహాభిమానం కనుక తక్కువ ఉంటే, దేహబుద్ధి తక్కువ ఉంటే దేహ ఆరోగ్యానికి మంచిదే, మానసిక ఆరోగ్యానికి మంచిదే. ఇప్పుడు గాఢ నిద్రలో మనకు కూడా పెయిన్ ఉన్నా ఏం తెలియదు కదా గాఢ నిద్రలో, ఏం చేద్దాం, మైండ్ పూర్తిగా దేహంలోంచి విడుదల పొందింది, దాని సోర్స్లో అది ఉంది. అదే గాఢ నిద్రలో నీకు తలకాయ పోటన నీకు తెలియదు తెలియదు అంటే నీకు తలకాయ పోటు వచ్చినప్పుడు దీన్ని తొలగించుకోవడానికి ట్రై చేస్తావు, ఏం చేద్దాం, దానివల్ల నీకు పెయిన్ వస్తుంది. అదే మనకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, మోకాళ్ళ నొప్పులను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఏంటి దానివల్ల ఏదో అశాంతి వస్తుంది, దుఃఖం వస్తుంది, పెయిన్ వస్తుంది, శారీరకంగా బాధపడుతున్నావు. అది తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఏ నేను వల్ల మనకి ఏ దేహంతో ఏ నేను దేహంతో తాదాత్యం పొందినటువంటి ఏ నేను వల్ల మనకు దుఃఖం వస్తుందో, దేనివల్ల అశాంతి వస్తుందో, దేనివల్ల మనం బంధింపబడుతున్నాం, దాన్ని తొలగించుకోవడానికి మనం సరైన ప్రయత్నం చేయటమే ఆ ప్రయత్నం చేయమనే తత్వం బోధించినది. అవతార పురుషుడు చెప్పినా, మహర్షి చెప్పినా, యోగి చెప్పినా అది. అంటే నువ్వు పెయిన్లోంచి విడుదలవటానికి, అశాంతిలోంచి, దుఃఖంలోంచి, బంధంలోంచి, సఫరింగ్లోంచి నీ విడుదల పొందటానికి చేసే ప్రయత్నమే దాని సాధన అని పేరు చెప్పారు. దానికి సాధన అని ఒక అందమైన పేరు పెట్టారు. సాధన అంటే ప్రయత్నం. అంటే నీ మోకాళ్ళ నొప్పుల నుంచి ఎలా విడుదల పొందటానికి ప్రయత్నం చేస్తున్నావో, నీ తలకాయ పోటీ నుంచి ఏ విధంగా అయితే విడుదల పొందటానికి నువ్వు ఎలా ప్రయత్నం చేస్తున్నావో, నువ్వు అయినస్సులోంచి కూడా అలా విడుదల పొందటానికి ప్రయత్నం చేస్తే లోపల నీకు ఆనందం తెలుస్తుంది. మీకు తలకాయ పొడి తగ్గిపోయిన వెంటనే ఏమవుతుంది, మీకు ఆ బాధ పోతుంది, మళ్ళీ శాంతిగా ఉన్నట్టు, ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది. అలాగే ఈ నిత్య నేను, ఈ దేహగతమైన దేహం మీద ఎక్కువ అభిమానం కలిగించే నేను ఎప్పుడైతే రిడ్యూస్ అవుతుందో, నీ లోపల ఆనందం ఉంది. ఆనందం ఎక్కడ, బయట ఎక్కడా లేదు, నీ లోపలే ఆనందం ఉంది. అది కృష్ణుడు చెప్పాడు భాగవతంలో. ధనం ఉన్నంత మాత్రం చేత సుఖం వస్తుందని, శాంతి వస్తుందని మీరు అనుకోవద్దు. అయితే బాగా చదువుకున్నంత మాత్రం చేత నీకు సుఖం వస్తుందని, శాంతి వస్తుందని అనుకోద్దు. తలకాయ పోటు కారణం ఏదో, కారణం పోతే తలకాయ పోటు ఎలాగైతే నీకు పోతుందో, అలాగే దేహంతో ఏ నేనైతే తాదాత్యం పొందుతుందో, ఆ నేను పోయే వరకు, ఆ నేను కంప్లీట్ గా నశించే వరకు పర్మనెంట్ పీస్, శాశ్వతమైన శాంతి కానీ, మోక్ష సుఖం కానీ, నిర్వాణ సుఖం కానీ నీ చేతికి అందదు. ఇప్పుడు కాదు, 1000 జన్మలు ఇచ్చినా సరే లోపల ఒక నేను మనకు వ్యక్తం అవుతుంది, అది దేహంతో తాదాత్యం పొందుతుంది, దేహం మీద అభిమానం పెట్టుకుంటుంది. ఆ దేహం మీద అభిమానం పెట్టుకుని నేను దేహంతో తాదాత్యం పొందుకుని నేను అది పూర్తిగా నశించే వరకు, దాని మూలంలో అది ఐక్యం అయ్యే వరకు, అప్పటి వరకు నీకు శాశ్వత శాంతి వచ్చే అవకాశమే లేదు. అశాంతికి ఏది కారణం? మిథ్యానేన కారణం. నువ్వు బంధానికి ఏది కారణం? మిథ్యానేన కారణం. ఈ మిథ్యానేన డిసప్పీర్ అయ్యే వరకు, ఇది కంప్లీట్ గా పోయే వరకు, అది కంప్లీట్ గా నశించే వరకు నీకు అశాంతి ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా ఇది వెంటాడుతూ ఉంటుంది అని భగవంతుడు చెప్తాడు. ఎవరో ఇతరుల సమస్య కాదు, నీ సొంత సమస్య. ఎవరో వచ్చి నీకు మోక్షాన్ని ఇచ్చి చేతులు పెడతారనుకోకు. ఏదో వారం రోజులు ట్రైనింగ్ అయితే, 5 రోజులు ట్రైనింగ్ అయితే, 10 రోజులు ట్రైనింగ్ అయితే మోక్షం వచ్చేస్తానని మీ అరికేతులు మోక్షం పెట్టేస్తామంటే ఈ మాటలు నమ్మొద్దు. వట్టెవరు ఇది అట్టాడు బాగి టన్ ఇదంటూ మీకు 10 రోజుల్లో మీకు మోక్షం ఇచ్చేస్తాం ట్రైనింగ్ అవ్వని చెప్తే ఆ మాటలు మీరు నమ్మొద్దు. మామూలుగా ఆరోగ్యానికి మీ అంతా మీరు ఎంత కొంత కృషి చేసుకుంటారు కానీ ఆరోగ్యం రాదు. అలాగే మీరు మోక్షానుభవం పొందడం కోసం మీ అంతా మీరు కృషి చేసుకోవాలి కానీ ఎవరో వచ్చి మన చేతిలో పెట్టేస్తారు, లడ్డు చేతిలో పెట్టినట్టు మనం తినేద్దాం అనుకోవద్దు. మీ అంతా మీరు ఎంత కృషి చేసుకోవాలి, మీ కృషి కృపటన మారుతుంది. మీరు ఎంతైతే కృషి చేస్తున్నారో అప్పుడు గురువు అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం ఉండనే ఉంటుంది. మీరు చేస్తున్న కష్టం, మీరు చేస్తున్నటువంటి కృషి అనుగ్రహం కింద, దయ కింద మారిపోతుంది. భగవంతుడు అనేవాడు అనుగ్రహం లేకుండా ఉండడు, గురువు అనేవాడు అనుగ్రహం లేకుండా ఉండడు. అనుగ్రహం లేకుండా, దయ లేకుండా, శాంతి లేకుండా గురువు కానీ ఈశ్వరుడు కానీ ఉండడు. ఈశ్వరుడికి మరో పేరే గ్రేస్, కన్ఫెషన్. అంటే గురువు ఎప్పుడైనా కోపం వచ్చినా అది కూడా అనుగ్రహమే, గురువు అనుగ్రహం. గురువుకి ఎప్పుడైనా మనకు కోపం వచ్చిందనుకోండి, మన మీద ఉడికి అనుకోండి, అది కూడా ఆయన అనుగ్రహమే, కోపం కూడా అనుగ్రహమే అని అని గుర్తించిన వాళ్ళు, అని గ్రహించిన వాళ్ళు ధన్యులు. ఇంకేదండి, అండర్స్టాండింగ్ అనేది మనకు తేలిక కాదు. అండర్స్టాండింగ్ కూడా చాలా కష్టం. ఎంత పుణ్యబలం ఉంటేనే కానీ అండర్స్టాండింగ్ కూడా సాధ్యం కాదు. అసలు మామూలుగా మన వేదాంత పరిభాషలో ఏం చెప్తారంటే, బ్రహ్మ సత్యము, వేదం చెప్పింది బ్రహ్మ సత్యము, జగత్తు నిజాన్ని, బ్రహ్మ నిజము, జగత్తు నిజం కాదని అది వేదాంతంలో మామూలుగా చెప్తారు. భగవాన్ ఏం చెప్తున్నారంటే, బ్రహ్మ నిజమే, జగత్తు నిజమే, జగత్తు జగత్తుగా నిజం కాదు, బ్రహ్మముగా నిజమని. బ్రహ్మము నిజమే, జగత్తు నిజమే, కానీ జగత్తు జగత్తుగా నిజం కాదు, బ్రహ్మముగా నిజం. ఏం చేయాలి, జగత్తుకి ఆధారంగా ఉన్నది బ్రహ్మమే. జగత్తు నిజ్యని వేదం చెప్తుంది, జగత్తు నిజ్యే, జగత్తు జగత్తుగా నిజ్య. కానీ జగత్తుని మీరు బ్రహ్మంగా చూస్తే జగత్తు కూడా నిజం. అయితే మనం జగత్తుని బ్రహ్మంగా చూడగలమా? చూడలేము. అందుచేత నిజం కాదని అనుకో. మనం లెక్కల్లో అనుకుంటాం ఎక్స్ అనుకోండి, ఆన్సర్ వచ్చే వరకు ఎక్స్ అది. అలాగే నువ్వు అనుకోవయ్యా, నిజం నిజం కాదని నువ్వు అనుకోకపోతే నీ మనసు లోపలకు వెళ్ళదు. ఏదో రకంగా ఒంపెట్టి నువ్వు పూజ చేసుకున్నా, జపం చేసుకున్నా, స్నానం చేసుకున్నా నేను మరిపించి మనసు బయటకు వచ్చేస్తా ఉంటుంది. అనుకో, నిజం కాదని నువ్వు అనుకో. అసలు ఏమీ లేదు, గుళ్ళు గోపురాలని ఎవరొకరు మనుషులు కల్పించినాయి, మనసు కల్పించింది. కానీ ఇక్కడ హృదయంలో ఉన్న మట్టికి నేకెడ్ ట్రూత్, అల్టిమేట్ ట్రూత్, ఫైనల్ ట్రూత్. కానీ గుళ్ళో ఉన్న దేవుడి మీద ఉన్న మనకు నమ్మకం, ఇక్కడ ఉన్న కంట్రోలర్ మీద, ఇక్కడ ఉన్న అంతర్యాల మీద, ఇక్కడ ఉన్నటువంటి ఆ ట్రూత్ మీద మనకు లేదు. అయితే మనకి చిన్నప్పటి నుంచి కదా అనేక జన్మల నుంచి భాష చూపు అలవాటు పడ్డాం, కానీ లోపల చూపుకు మనం అలవాటు పడలేదు. లోకం అంటే ఏంటి? ఒక రూపం, ఓ నామం, అక్రియ, ఇదే లోకం. ఈ లోకంలో రూపాన్ని, నామాన్ని, యాక్షన్ని తీసేస్తే లోకం లేదు. తనకు రూపం ఉంది, రూపానికి పేరుంది. ఆ రూపం ఉన్న చేతి ఏదో పని చేస్తూ ఉంటుంది. ఆ స్వభావాన్ని బట్టి పని చేస్తారు, వాళ్ళ సంస్కారాన్ని బట్టి పని చేస్తారు. కృష్ణుడు అంటాడే గీతలో, జ్ఞాని కూడా వాడు స్వభావాన్ని బట్టే మాట్లాడతాడు. స్వభావాన్ని నిగ్రహ కిం కరిష్యతి. ఇంకా రామకృష్ణుడి ఎక్స్ప్రెషన్ వేరు, వశిష్ఠుడి ఎక్స్ప్రెషన్ వేరు, రమణ మహర్షి ఎక్స్ప్రెషన్ వేరు, విశ్వామిత్రుడి ఎక్స్ప్రెషన్ వేరు. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళందరూ ట్రూత్ గురించి చెప్పినా, ఆ బ్రహ్మానుభవం గురించి చెప్పినా, బ్రాహ్మణిస్తుడు చెప్పినా, కానీ వాళ్ళకు కూడా బ్రాటప్ ఉంటుంది కదా, బాడీ బ్రాటప్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏ ఫ్యామిలీలో పుట్టారో ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళు పెరిగిన వాతావరణం తేడాగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రామకృష్ణుడు వివేకానందకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా రామకృష్ణుడి ఎక్స్ప్రెషన్ వేరు, వివేకానంద ఎక్స్ప్రెషన్ వేరు. అంటే జ్ఞాని కూడా వారి స్వభావాన్ని బట్టే మాట్లాడుతూ ఉంటాడు అయ్యా అర్జున అన్నాడు. వాళ్ళు చెప్పేది ట్రూత్ అయినప్పటికీ మనిషికి ఎక్స్ప్రెషన్లో తేడా వచ్చేస్తుంది. అంటే ఉన్నది ఒకటే, బహువిధాలుగా రకరకాలుగా ఎక్స్ప్రెషన్ చెప్తారు. పూజ కంటే, జపం కంటే, ధ్యానం కంటే ఆత్మ విద్య, ఆత్మ జ్ఞానం అత్యంత సులభం అన్నాడు ఒక చోట. అటువంటి ఎక్స్ప్రెషన్ ఎందుకు వచ్చిందంటే, నువ్వు లోకాన్ని లోకంగా చూస్తున్నావు. నువ్వు లోకాన్ని ఎలా చూస్తున్నావు? రూపంగా, నామంగా, గుణంగా చూస్తున్నావు. ఇందుకే భగవాన్ చెప్పేది ఏంటంటే, నీకు అత్యంత సులభం అని ఏమన్నాడంటే, ఇక్కడ ఉండవయ్యా, ఆత్మ ఉంది, అహమాత్మ గుడాకేశి అని భగవంతుడు కూడా విభూతి యోగంలో చెప్పాడు కదా, నేను అందరిలో ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నానని. నువ్వు లోకాన్ని చూస్తున్నావు, లోకమే నీ హృదయంలో వస్తువు నీకు తెలియకుండా అద్దస్తుంది. నువ్వు రూపాన్ని చూడటం వదిలే, నామాన్ని చూడటం వదిలే, యాక్షన్ చూడటం వదిలే, లోకాన్ని నువ్వు లోకాన్ని బ్రహ్మముగా చూడు, లోకాన్ని లోకంగా చూడకు. వెంటనే ఎక్కడున్న వస్తువు నీకు వ్యక్తమవుతుంది. నీ బంధానికి లోకమే కారణం. దేహంతో తాదాత్యం పొందే బుద్ధి నీ బంధానికి కారణం. అది ఎవరు వచ్చి తీసేస్తారనుకోకు, నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసి కృషి చేయాలి. అయితే నువ్వు లోకాన్ని నువ్వు రూపదృష్టితో చూస్తున్నావు, నామదృష్టితో చేస్తున్నావు, ఆ చూపును వదిలేస్తే ఇక్కడ ఉన్నది నీకు వ్యక్తం అవుతున్నదిగా. నీ దృష్టి మార్చు, దృశ్యం మారిపోతుంది. అంటే నువ్వు లోకాన్ని లోకంగా చూస్తున్నంత కాలం నీకు ఈ నిజ్ఞానాన్ని పెరుగుతూ ఉంటుంది. రూపాన్ని మైనస్ చెయ్యి, నామాన్ని మైనస్ చెయ్యి, ఆ తర్వాత ఏమో ఈ యాక్షన్ మైనస్ చేయవే, మైనస్ చేస్తే ఏమి లేదు లోపల వస్తువు, ఏమి సాధనంతో నిమిత్తం లేకుండా నీకు ఎక్స్ప్రెస్ బయటికి నీకు వ్యక్తం అవుతుంది లోపల సర్ద వస్తువు. ఇప్పుడు నీ జీవితంలో నీకు పెళ్లి అవుతుంది, మంచినీళ్ళు తాగుతున్నావు, అన్నం తింటున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, ఇంకోటి చేస్తున్నావు, లేదా ఎలక్షన్లో నిలబడుతున్నావు, జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఇదంతా స్వప్నమే, ఇదంతా డ్రీమ్స్ తప్పే. అదేవిధంగా నీ చావు కూడా ఇన్సిడెంటే, అది కూడా ఒక ఈవెంటే. జీవితంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. చివరిసారిగా దేహం చేసి దేహానికి వచ్చే చివరి సంఘటన చావు, అది కూడా సంఘటనే కానీ అది కూడా ఈవెంటే కానీ అది కూడా నిజం కాదు. అది కూడా అజ్ఞానం నిద్రలో జరిగే సంఘటన మాత్రమే. అది కూడా ఇట్ ఇస్ నాట్ ఏ ట్రూ, ఇట్ ఇస్ నాట్ రియల్, ఇట్ ఇస్ నాట్ లాయల్. అది కూడా నిజం కాదు, నిజం కింద అనిపిస్తుంది. చావు నిజం కాదు, పుట్టుక నిజం కాదు. ఇవన్నీ అజ్ఞానం నిద్రలో జరిగేటువంటి ఇవన్నీ జరిగే ఇన్సిడెంట్స్, సంఘటనలు. నీ మామూలు నిద్రలోంచి నువ్వు బయటకు రాగానే ఆ డ్రీమ్ అంతా ఎలాగైతే అసత్యం నీకు ఎలా తెలుస్తుందో, అజ్ఞాన నిద్రలోంచి నువ్వు బయటకు రాగానే చావులు పుట్టుకులు, ఎంతవరకు నువ్వు చనిపోయిన చావులు పుట్టుకులు అదంతా అసత్యమే, అందులో ఏమీ లేదు, అదంతా డ్రీమ్ స్టెప్ అని. ఎప్పుడు నీ అజ్ఞాన నిద్రలోంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు, నీకు జ్ఞానోదయం అయినప్పుడు, ఆత్మానుభవం అయినప్పుడు, అమృతానుభవం అయినప్పుడు, హృదయంలో ఉన్న ఆనందం నీకు అందినప్పుడు, ఇంతవరకు ఎచ్చినటువంటి జన్మలంతా కూడా డ్రీమ్ స్టఫే అని నీకు అనుభవంలోకి వస్తున్నావయ్యా. ఆ స్థితిలోకి నేను తీసుకెళ్ళటానికి, హృదయంలోకి నేను మేలు కలపటానికి, ఆ చైతన్యంలోకి మేలు కలపటానికి, నీకు ఆత్మానుభవం కలగజేయటానికి ప్రయత్నం చేసేవాడు, నీకు సహాయ సహకారములు అందించేవాడు గురువు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పి లోకానికి ప్రయోజనం ఇందులో ఏదో ఉందని మీరు అనుకోవద్దు, ఏమీ లేదు. ఇప్పుడు మనం ట్రైనింగ్ కోసం వచ్చాం, దానికి ఒక అవకాశం. ఏ వస్తువుకైతే మరణం లేదో దాన్ని పొందే వరకు మనకు మరణం వస్తుంది, అంటే రీబర్త్ వస్తుంది. అంటే నీ బాడీని, నీ మైండ్ని మాక్సిమం ఉపయోగించుకో. బాడీ ఏదో రోజున మరణిస్తుంది, మాక్సిమం ఉపయోగించుకో నీ శరీరాన్ని, నీ మనస్సుని, నీ మాక్సిమం అంటే శరీరానికి మరణం రాకముందే మాక్సిమం శరీరాన్ని ఉపయోగించుకుని నీ మైండ్ని ఉపయోగించుకోయా. ఏది ఇక్కడున్న వస్తువుని పొందడం కోసం. నేదో మాట్లాడాను, ఏదో మాట్లాడాను, అది మాట్లాడాను, ఇది మాట్లాడాను, ఆ లోపల ఆ చైతన్యం, అది అనుభవేక వైద్యం, అది అనుభవించవలసిందే. అది మాటలకు అందదు, మనస్సుకు అందదు, తలంపులకు అందదు, సంకల్పాలకు అందదు, అనుభవించవలసిందే. నువ్వేదో మాట్లాడాను, నేను ఏదో రాశాను అంటుంది డ్రీమ్ స్టఫ్. వాట్ ఎవర్ అట్టాడు బయట is untrue, is unreal. Whatever conceived by the mind is untrue, is unreal. ఏది తొంభై సంకల్పాలు నీకు రావచ్చు, అదంతా పారమార్థికంగా నిజం కదా, అంతా డ్రీమ్ స్టఫ్. నువ్వు నిజమ కాదా, నిజమని నమ్మొచ్చు, నువ్వు నన్నేవు కాబట్టి అది నిజం కాదు, అది నీ మనసుకు సంబంధించిన విషయమే. అయితే నువ్వు దేశానికే పరిమితం అవుతున్నావు, నీ ఉపాధికే పరిమితం అయిపోతున్నావు. ఈ దేశమే నేననుకుంటున్నావు, దేశమే సర్వస్వం అనుకుంటున్నావు. అయితే ఈ దేశానికే సర్వస్వం అనుకున్నంతకాలం, ఈ దేశమే నేననుకున్నంతకాలం, అప్పుడు ఏమి చెప్పాలంటే ఈ లోకం విద్యనే చెప్పవరే. అలా అని చెప్పకపోతే నీ మనసు లోపలికి వెళ్ళదాయే. లోకం నిజం నిజమని చెప్తంటే నీ మనసు బయటికి వచ్చేస్తే లోపలికి వెళ్ళదు. ఇది నిజము కాదు, ఇది స్వప్నమే అనుకుంటేనే అది మనసు లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళటానికి సహకరిస్తుంది ఈ భావన. నువ్వెవడవో నువ్వు మరిచావు, లోపల ఏదిగా ఉన్నావో దాన్ని మరిచావు. చాలా కాలం అయిపోయింది నువ్వు మరిచిపోయావు విషయాన్ని. అంచేది కానిదంతా నిజంలాగా నీ మనసుకు తోస్తుంది, నీ కళ్ళకు తోస్తుంది. మరిచావు, నువ్వు మరిచిపోయావు. ఎన్నో యుగాల కింద, ఎన్నో జన్మల కిందకి లోపల ఉన్న వస్తువు అదే, నీవు దాన్ని మరిచిపోయావా? మరిచావు నువ్వు దాన్ని, ఎప్పుడో మరిచిపోయావు. నువ్వు లోపల ఏదిగా ఉన్నావో దాన్ని ఎప్పుడు మరిచిపోయావు నువ్వు. దాని తాలూకు స్మృతి తీసుకొచ్చేవాడే, దాని తాలూకు జ్ఞాపకం తీసుకొచ్చేవాడే గురువు. అది నీవే, నీకు స్మృతి తీసుకొస్తాడు గురువు, రిమెంబరెన్స్ తీసుకొస్తాడు. అంటే నువ్వు ఏదిగా ఉన్నావో అది మరిచిపోవటం వల్లే నీకు ఈ సంఘటనలు, ఈ శరీరాలు, ఈ జన్మలు, ఈ మరణాలు, ఈ చావులు, పుట్టుకులు, తర్వాత ఈ సంఘటన లోకంలో జరిగే వ్యవహారాలు, లోకంలో జరిగే సంఘటనలు అన్ని నిజంలో నీకు కనిపిస్తున్నాయి. మనం ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడనే భావన పోషించుకోవాలి, ఆస్తిక భావన పోషించుకోవాలి, మంచి బుద్ధిని సహృదయాన్ని పోషించుకోవాలి. ఆ మంచి బుద్ధి మనకు లేదనుకోండి, కల్టివేట్ చేసుకోవాలి. నువ్వు దేవుడు దేవుడు అనుకుంటున్నావు, ఈశ్వరుడు అనుకుంటున్నావు, పరమేశ్వరుడు అనుకుంటున్నావు, సర్వంత్రయామి, సర్వజ్ఞుడు, అది ఏదానికి ఏదో పేరు పెట్టు. వాడు లోపలే ఉన్నాడు, మూలతలంపు మూలంలోనూ ఉన్నాడు. వాడేని దేహ ప్రారంభాన్ని అనుసరించి నాడిస్తున్నాడు. దాన్ని నువ్వు సత్యమను దేవుడను ఏదో పేరు పెట్టిన, అక్కడ ఎనర్జీ అనేది ఒకటి ఉంది, అక్కడి నుంచి ఈ మూలతలంపు వస్తుంది. అంటే మూలతలంపు తన మూలాన్ని దర్శించే వరకు, మూలాన్ని చూచే వరకు మూలతలంపు నశించదు. అక్కడికి వెళ్లే వరకు నువ్వు ఈ మూలతలంపును నమ్మటానికి వీల్లేదు. మళ్ళీ ఏదో ఆకర్షణ కలిగితే బయటకు వచ్చేస్తూ ఉంటుంది, విజృంభిస్తూ ఉంటుంది. విచారణ కొనసాగించవలే, తలకైపోవటం అంతకాలం మందులు వాడవలే, సాధన చేయవలే. మీ శరీరానికి అనారోగ్యంగా ఉందంటారనుకోండి, పోనీ ఉంటే ఉండనే ఉండంటే మీరు ఊరుకుంటారా? అది పోగొట్టుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తారు. ఏంచేత ఆరోగ్యం నిజం కానీ అనారోగ్యం నిజం కాదు. ఆరోగ్యం నిజమే, అనారోగ్యం నిజం కాదు. అంటే నువ్వు ఎందుకు నీ అశాంతికి, నీ దేహం కాదు అశాంతికి కారణం, దేహాభిమానం అశాంతికి కారణం. దేహంతో ఏ దేహైతే తాలాక్ష్యం పొందుతుందో అది అశాంతికి కారణం. దాన్ని తొలగించుకోవడానికి విచారణ చేస్తూ ఉండవలే, మానకూడదు. నీకు శరీరానికి రోగం వస్తేనే దాన్ని తొలగించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కదా. ఒకవేళ డాక్టర్ గారు మీకు తగ్గదు అని చెప్తారనుకోండి, ఇంగ్లీష్ డాక్టర్ గారు, వెంటనే హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఒకవేళ హోమియోపతిలో ఒకటి తగ్గదనుకోండి, ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళిపోతారు. ఎందుకు మీకు ఎందుకు చెప్తున్నానంటే విషయాలు, ఎన్ని ప్రయత్నాలు చేయాలి, అన్ని ప్రయత్నాలు చేస్తారు మీకు రోగం తగ్గించుకోవడం కోసం. అలాగే మరి ఏమిటి, మరి ఈ నిజాన్ని తొలగించుకోవడం కోసం నువ్వు చేసేది ఏంటి, ఏం చేస్తున్నావు? అంటే పూర్వీకులు, మన పూర్వీకులు రిటైర్, కింగ్స్ కూడా రిటైర్ అయ్యేవారు. కొంత వయసు వచ్చేవాడికి ఓ 70 సంవత్సరాలు లేదా 75 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చేప్పటికి వరల్డ్ లైఫ్ లోంచి రిటైర్ అయ్యేవారు, విచారణ తీసుకోవడానికి రిటైర్ అయ్యేవారు కొంతమంది. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, విచారణ కొనసాగించవలే, నీకు శరీరానికి రోగం వస్తే ఎన్ని విధాలు నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, మరి విద్యను నేను తొలగించుకోవడానికి నువ్వు విచారణ చేయవలసిందే. అందుచేత నువ్వు విచారణ బాగా జరగాలంటే నీ మనస్సు ఈ ప్రపంచంలోకి మాట మాటికి రిపీటెడ్గా రాకుండా ఉండటం కోసం ఇది అబద్ధమనే, ఇది స్వప్నమనే చెప్పవలే. లేకపోతే నీ మనసు మాట మాటకి బయటికి వచ్చేసిన డ్రీమ్ అనే చెప్పవలే. అయితే ఆత్మసాక్షాత్కారం అయిన వాడికి, లోపల సత్యం తెలిసిన వాడికి, లోపల బ్రహ్మం అనుభవంలో పొందిన తర్వాత లోకం కూడా వాడికి లోకంగా కనపడదు, వాడికి లోకం కూడా బ్రహ్మం కింద కనిపిస్తుంది. అంటే భగవాన్ అనేవారు, నువ్వు లోకాన్ని చూద్దీ అని కంగారు పడకు, నిన్ను చూసుకుని నువ్వు లోకాన్ని చూడనేవారు. నిన్ను చూసుకోకుండా నువ్వు లోకాన్ని చూడకో, నిన్ను చూసుకుని నువ్వు లోకాన్ని చూడండి. దాని అర్థం ఏంటంటే, నిన్ను చూసుకుంటే నువ్వు బ్రహ్మం అని తెలిసాక నువ్వు చూసేది కూడా, నీ చేత చూడబడేది కూడా బ్రహ్మమే. అంటే బ్రాహ్మీస్థితి పొందిన వాడికి ఇంకా వినటానికి కానీ చూడటానికి కానీ తెలుసుకోవటానికి కానీ ఏముండదు, అంతా తానే. ఆ బ్రాహ్మణ స్థితి పొందిన తర్వాత తెలుస్తున్నట్టు అప్పటి వరకు వాడికి తెలియదు. దీంతో సమానమైన స్థితి క్రియేషన్ లో ఏమి లేదని. అంటే ఇక్కడ ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే, నువ్వు దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడు ఈ దేహమే నువ్వు అనుకుంటావు. అప్పుడు ఈ దేహం వేరు, లోకం వేరు అనుకుంటావు. కనిపిస్తున్న మనుషులు వేరు, నువ్వు వేరు అనుకుంటావు. అన్ని ఉపాధులు నువ్వే, కానీ ఓ దేహంతో కాదా, ఓ దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి మిగతా దేహాలు వేరనుకుంటున్నావు. ఆ ఉపాధి వేరనుకుంటున్నావు, ఈ ఉపాధి వేరనుకుంటున్నావు. ప్రపంచంలో ప్రపంచం వేరనుకుంటున్నావు, నువ్వు వేరనుకుంటున్నావు. బ్రాహ్మణస్థితి పొందిన వాడికి, బ్రహ్మానుభవం పొందిన వాడికి లోకం వాళ్ళు అణిగిపోతుంది, దేవుడు కూడా వాళ్ళు అణిగిపోతాడు. అంతా బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. ఆ బ్రహ్మము తప్పించి అంతా మనో కల్పితమే. ఆ బ్రహ్మము తప్పించి ఆ లోపల ఒకటే నిజం ఒకటే, అది తప్పించి మిగతా అంతా మనో కల్పించమే. నీ మనస్సు చేత కల్పించబడింది అంత. ఎవరైనా పొగిడితే మీ ఇల్లు ఒక గది పట్టదు, మీకు గదే పట్టదు, మొత్తం ఇల్లు అంతా నిండిపోతారు. మీరు ఎప్పుడు ఎవరైనా పొగిడితే, ఎవరైనా నిందిస్తే ఏమవుతారు, గడ్డి పడకలాగా సన్నం అయిపోతారు, కలర్ తగ్గిపోతారు, వెయిట్ తగ్గిపోతారు, అన్ని తగ్గిపోతారు, కుంగిపోతారు. ఇప్పుడు దీనికి కారణం ఏమిటి, ఎలా అయిపోవడానికి కారణం ఏంటి? ఒక రూపంతో, ఒక నామంతో, అది మీరు కాకపోయినా దాంతో ఒక రూపం వచ్చింది మీకు. ఆ పేరు ఎవరిలో పెట్టారు? ఆ పేరు ఎవరిలో పెట్టిన పేరు మీది అనుకుని దాంతో తదాత్యం పొందటం. ఆ పేరు ఆ గోడ మీద రాస్తామని చెప్తాను కానీ మీరు ఆ 100,000 రూపాయలు ఇవ్వరు. మీరు అలా చేస్తారనుకోండి మీకు గౌరవం వస్తుంది, కానీ దేవుని అనుగ్రహం సున్నా. మీతో సంబంధం లేకుండా వాళ్ళు రాసుకుంటే అది వేరే విషయం. మీ కోరిక వల్ల రాయబడింది అనుకోండి, దేవుని అనుగ్రహం సున్నా. ఈ గౌరవం ఏంటి? ఈ గౌరవం ప్రపంచం అంతనే, ఈ గౌరవం కూడా అంతేనే. తర్వాత మీరు ఏదైనా కీర్తిని కోరుకుంటున్నారనుకోండి, మీ మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, కానీ లోపలికి వెళ్ళదు. నీ రూపం, నీ నామం రూపాలతోటి నామాలతోటి నిండి ఉన్న ఈ ప్రపంచం నీ లోపల ఉన్న చైతన్యకాంతిని పొగై విధంగా ఇచ్చే నిప్పును కమ్ముతుందో, నీ రూపబుద్ధి నీ నామబుద్ధే నీ లోపల ఉన్న చైతన్యకాంతిని నీకు తెలియనివ్వటం లేదు అయ్యా. అంతేగాని అక్కడ లేదు, అక్కడ లేకపోవటం వల్ల కనపడకపోవటం కాదు, కానీ పొగ కారణంగా అది కనిపించడం లేదు. మందికి పని పోతలేదు, ఎక్కడెక్కడ భేదాలు పెడతా ఉంటారు. దాన్ని స్లో పాయిజనింగ్ అంటారు. మామూలుగా ఏం చేస్తారంటే, ఏమైనా బాగున్నారా, కులాసాగా ఉన్నారని అడుగుతారు మామూలుగా. అయ్యో పాపం మన క్షేమం అడుగుతున్నారేమో అనుకుంటాం. ముందు వాళ్ళు మరి మిత్రులే నటిస్తారు, తర్వాత ఆ బ్రెయిన్ శుభ్రంగా పొల్యూట్ చేస్తూ ఉంటారు, మీ మైండ్కి పొగ తెచ్చేస్తారు. వాళ్ళు మామూలుగానే వాళ్ళు మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఈ భేదం పెట్టే వాళ్ళకి మామూలు వాళ్ళకంటే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, మీకు స్నేహితులాగా నటిస్తారు, కూర్చుంటారు, బాగున్నారు అంటారు, కులాసా ఉన్నారు, ఏంటి మీరు కనిపించాలా కారణం అని అంటారు. అక్కడ వాళ్ళ మీద మీకు ఇష్టం కలిగే వరకు జాగ్రత్తగా ఉండి అక్కడి నుంచి మీ బ్రెయిన్ మీ మైండ్ పొల్యూట్ చేయడం ప్రారంభించి స్లోగా పాయిజన్ చేస్తారు. మీరు పూర్తిగా కుడిపోయే వరకు మనం కుడిపోయే సంగతి మీకు తెలియదు. ఒకవేళ మీకు తెలియదు మనం పూర్తిగా కుళ్ళిపోయాక కుళ్ళిపో అప్పుడు తెలిసిన లాభం ఏంటి? కుళ్ళిపోయిన తర్వాత తెలియదు, మామిడి పండు శుభ్రంగా కుళ్ళిపోయిన తర్వాత ఎవరు తింటాడండి అదని. ఇది వ్యాసుడు చెప్పాడు భారతంలో. వేద బుద్ధి పెట్టే వాళ్ళతోటి నువ్వు మామూలుగా స్నేహం చేయక్కర్లేదు, వాళ్ళని రోజు చూస్తున్నా నీకు దోషం అన్నాడు. అది ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, ఈ దేహ బుద్ధి, ఈ రూప బుద్ధి, తర్వాత ఈ వేరు చేసే బుద్ధి, వేరు చేసే బుద్ధి, రూపబుద్ధి, నామబుద్ధి, ఈ రూపాలతోటి నామాలతోటి సమ్మేళన అయినటువంటి మిక్చర్ అయినటువంటి ప్రపంచం ఇదంతా పొగ. ఆ పొగ ఏ విధంగా అయితే నిప్పును కనపడటం లేదో, ఈ రూపబుద్ధి నామబుద్ధి రూపనామాలతోటి నిండినటువంటి రూప నామ క్రియలతోటి నిండినటువంటి ప్రపంచం కూడా పొగలాంటిది. నువ్వు ఈ వలలో కలిసిపోయినంతకాలం, ఈ ప్రపంచంతో తాదాత్మ్యం పొందుతున్నంతకాలం, నేను చెప్పినటువంటి రూపబుద్ధి నామబుద్ధి లోకబుద్ధి లోకవాసంతో సమ్మేళనమైనంతకాలం లోపల నిజం ఉన్నా, నిజమనే నిప్పు లోపల ఉన్నా అది నీకు తెలియబడదు. అంటే మరుగుపరుస్తాను లేదనుకోకు, నీకు తెలియదంతా లేదనుకోకు, నీకు కనిపించిన లోపల నీకు కనిపించడం లేదని లేదనుకోకు. నీ అవగాహనకి అది అర్థం అవటం లేదు, నీ అవగాహనకి అది అర్థం అవటం లేదు, నీ అవగాహనకి అది అర్థం అవటం లేదు కాబట్టి లేదు అనుకోవద్దు. ఇంత గందరగోళం ఉన్నప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, ఇంత గందరగోళం ఉన్నప్పటికీ, ఇంత ఫారెస్ట్ లోకి వెళ్ళి చెప్తున్నాడు, ఇప్పటి వరకు మనం ఫారెస్ట్ లో ఉన్నాం, కానీ ఇక్కడ ఒక్కసారి ఒడ్డుకి తీసుకొచ్చేస్తున్నాడు, కంగారు పడకండి. ఇక్కడ చాలా గందరగోళం ఉన్నప్పటికీ వాడు కరుణామయుడే. ఇంత ఫారెస్ట్ లో ఉన్నప్పటికీ మీలో ఉన్న లోపాలు దోషాలు ఉన్నప్పటికటండి వాడు కరుణామయుడు. ఎవరు వాడు? దయగలవాడటండి. ఎవరండి? ఈశ్వరుడు దయగలవాడే, వాడు కరుణామయుడే. అసలు ఇంకోటి అండి, భక్తి ఎందుకు అనుకుంటున్నారు మీరు? చాలా మంది భక్తి లేని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అండి, వీళ్ళు టైం వేస్ట్ చేసేసుకుంటున్నారు, ఎనర్జీ వేస్ట్ చేసేసుకుంటున్నారు, దీనివల్ల ఏం కలిసి వస్తుంది వీళ్ళు అనుకుంటారు. భక్తి లేని వాళ్ళు వాళ్ళు మనం ఎదురుకుండా అందరూ చాటు చాటును అనుకుంటారు. షేర్ మార్కెట్ ఏదైనా చేసుకుంటే 10 రూపాయలు కలిసి వస్తాయి మనకి, ఎక్కడైనా ఏ తేకాటాడుకుంటే 1000 రూపాయలు రావచ్చు మనకి. వీళ్ళు మీది భక్తి వల్ల ఏం కలిసి వస్తున్నాయి వీళ్ళకి? భక్తి వల్ల టైం అంతా వేస్ట్ చేసేసుకుంటున్నారు, ఎనర్జీ వేస్ట్ చేసేసుకుంటున్నారు, చాటుని అనుకుంటారు, చాటు చాటుని చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అసలు భక్తి కంటే ఉత్కృష్టమైనది ఏమి లేదు, భక్తి కంటే ఉన్నతమైనది ఏమి లేదు, భక్తి కంటే ఉదాత్తమైనది లేదు. అసలు మీరు శరీరం మరణించాక మీకు కూడా వచ్చేది అది ఒకటి మాత్రం అది జ్ఞాపకం పెట్టుకోండి, మిగతాదంత డస్ట్. ఒకవేళ మీరు గొప్ప గౌరవాన్ని సంపాదించినా మీ గౌరవం కూడా దుమ్ముతోడు సమానం. భక్తి గురించి చాలా మంది వాళ్ళకి ఐడియా లేదు. యేసుక్రీస్తు చెప్పినట్టు వాళ్ళ గురించి మనం ప్రార్థించవలసిందే. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు, వాళ్ళని క్షమించి వాళ్ళని ఆశీర్వదించు అన్నాడు. అంటే భక్తి గురించి ఎవరైనా విమర్శిస్తే అలాగే అనుకోవాలి. ఏం చేద్దాం, భక్తి దగ్గర గొప్పతనం ఎక్కడ ఉందంటే మైండ్ లో మైండ్ని ప్యూరిఫై చేసే శక్తి భక్తికి ఉన్న శక్తి మీ దేనికి లేదు. ఇది బాగా మీరు జ్ఞాపకం పెట్టుకుని ఒక్క వాక్యం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు డిస్పర్స్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన ఇబ్బంది లేదు. మనం రోజు స్నానం చేస్తాం, నీళ్లతో స్నానం చేసి ఎంత బాడీని శుభ్రం చేయటానికి, బాడీని బాగా పరిశుభ్రం చేయడానికి రోజు స్నానం చేస్తాం, సబ్బు పెడతాం, సున్నిపిండి పెడతాం. అప్పుడు సున్నిపిండి ఏ విధంగా అయితే మీ బాడీని శుభ్రం చేస్తుందో అలాగే మీ మైండ్ని శుచి చేసింది. మీ మైండ్ లో డస్ట్ ఉంటే, మీ మైండ్ లో మలినాలు ఉంటే, మైండ్ లోని మలినాల్ని సబ్బు తీసేయదు, వాటర్ తీసేయదు. మీరు నదిలోకి వెళ్ళి స్నానం చేసినా మైండ్లోని మలినం పోదు, శరీరంలోని మలినం పోతుంది. ఆ మనస్సులోని మలినాన్ని తీసేది ఒక భక్తికే సాధ్యం, దేనికి సాధ్యం కాదు, యోగానికి కూడా సాధ్యం కాదు. దట్ ఈజ్ డివోషన్. అంటే సున్నిపిండి ఏ విధంగా అయితే మన శరీరానికి శుభ్రం చేయడానికి చూస్తుందో, ఆ మనస్సులోని మలినాన్ని, మనస్సులోని అపవిత్రతని, లోపల సత్యాన్ని, గోచరము మన కళ్ళకు గోచరం కాకుండా ఏ డస్ట్ అయితే మనకు అడ్డస్తుందో, ఆ డస్ట్ను తీసేయడానికి భక్తి చేసినట్టుగా ఏ ఇతర ప్రక్రియ చేయలేదు. అంటే కొంతమంది భక్తి అంత దూరం తీసుకుపోయారు. ఒకటి జ్ఞాపకించుకోండి, మన శరీరం మరణించాక మనకు కూడా వచ్చేది మనస్సు ఒకటి, ఇంకేది రాదు. ఆ మనస్సులో ఉన్న మలినం తీసేది భక్తి. ఇప్పుడు భక్తి యొక్క ప్రాముఖ్యత ఉండలేదు మీరు గ్రహించండి. ఇక్కడ ఇంతకు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇంతవరకు మనం ఫారెస్ట్ లో పెట్టాడు, మాన బుద్ధి అన్నాడు, రూప బుద్ధి అన్నాడు, ఆ బుద్ధి అన్నాడు, ఈ బుద్ధి అన్నాడు, మరణ బుద్ధి అన్నాడు, మరణి బుద్ధి అన్నాడు, ఆ బుద్ధి అన్నాడు, ఈ బుద్ధి అన్నాడు, ఇదంతా ఫారెస్ట్ అన్నాడు. ఈ ప్రపంచం మీ లోపల ఉన్న హృదయంలో ఉంటే సద్వస్తుని మీరు తెలుసుకోలేరు. ప్రపంచాన్ని ప్రపంచంగా మీరు ఎంతకాలం చూస్తున్నారు, అంతవరకు మీరు ఎన్ని యోగాలు అభ్యసించినా మీరు తెలుసుకునే అవకాశం లేదు. హోప్ ఏమి లేదు, దేర్ ఇస్ నో హోప్ అంటున్నాడు, దేర్ ఇస్ నో హోప్. మీరు ప్రపంచాన్ని ఎంతకాలమైతే ప్రపంచంగా చూస్తున్నారో, ఎన్ని సాధన చేసినా లోపల ఉన్నటువంటి వస్తువుని మీరు తెలుసుకోలేరు. హోప్ లేదని ఏదో మన సిద్ధాంతం ప్రకారం ఆయన చెప్పవలసినదే చెప్పాడు. కానీ బట్ట చెప్తున్నాడు, బట్టోటి ఇఫ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో బట్ట వస్తా ఉంటుంది, ఇఫ్ వస్తా ఉంటుంది. ఆ ఇఫ్ బట్టలో వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ సిద్ధాంతం కానీ ఆయన కరుణామయుడు. ఎవడు కరుణామయుడు? ఈ లోపల ఉన్నాడే ఆయన, ఆయన కఠినుడు కాదు, కరుణామయుడే. ఈ కంపాషన్ లైన్లు దయ ఉంది ఆయన లోపల, కరుణామయుడు. నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు, నీ హృదయంలో కూర్చున్నవాడు. నువ్వు నిద్రపోతున్నా, జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, ఏ అవస్థలో ఉన్నా, నేను అదృష్టం వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా, అనుకూల పరిస్థితులు ఉన్నా, వాడు కరుణామయుడు. వాడు ఒక్కోసారి తలుపు సందు పెట్టినట్టు నేను నొక్కుతా ఉంటాడు అయ్యా, ఎందుచేత నీ మనస్సును, నీ మనస్సులో ఉన్న మలం కక్కించడానికి చేస్తాడు. కానీ క్రూరుడు కాదు ఆయన, క్రూరుడు కాదవయ్యా, ఆయన కరుణామయుడే. కృష్ణుడు నదిలో ఉరికాడు, భాగవతంలో చెప్తాడు వ్యాసుడు. కృష్ణుడు నదిలో ఉరికాడు, ఆ కాళి ఈ సర్పం మీద కాళ్ళు పెట్టాడు, కోపం మీద కాదు, వాడిని అనుగ్రహించటానికి అంటాడు వ్యాసుడు. ఏంది మనం ఏ ఈ వాక్యాలు విన్నాక ఫ్రూట్ என்னது சரீரம் உண்டே, சரீரம் போயினே இப்பங்கள். ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఇంతవరకు సిద్ధాంతం చెప్పుకొచ్చారు, నువ్వు ఎన్ని యోగాలు చెయ్యి, ఎన్ని అభ్యాసాలు చెయ్యి, వారం రోజులు ట్రైనింగ్లు, నెలలు ట్రైనింగ్లు, 15 రోజులు ట్రైనింగ్లు, ఈ ముక్కులో గాలి చూసుకోవటం, ఈ ముక్కులో గాలి ఇంచిపెట్టం, ఎన్ని ట్రైనింగ్లు ఉన్నాయి, అబద్ధం చెప్పడం లేదు, ఎన్ని ట్రైనింగ్లు. కానీ లోకం ఎంతకాలం అయితే నీకు నిజం కింద కనిపిస్తాను, అంతకాలం నీ మనసు నీకు బయటకు రాకుండా నువ్వు ఆపి చేయలేదు, వచ్చేస్తావు అని తాత్కాలికంగా అనుకుండొచ్చు. నువ్వు చెప్పిడానం తిన్నా, నేను చెప్పడానికి తిన్నాను, నా మనసు ఇదే బాగుపడిపోతున్నా అనుకోక, మంచిదే ఆహార నియమం మంచిదే, కానీ లోకం నీకు నిజం కింద అనిపిస్తున్నంత కాలం మనసును బయటకు రాకుండా, మనసు బాహ్యముఖం అవ్వకుండా, మనసు బహిర్ముఖం అవ్వకుండా నువ్వు ఆపిచ్చేయలేవు, తాత్కాలికంగా అనుకుండొచ్చు చెప్పడానం తింటే. కానీ ఈ కానీ బట్ట ఇప్పు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నాం కదా. ఇప్పుడు సిద్ధాంతం చెబుతున్నాడు, ఏది లోకం నిజంగా కనిపిస్తున్నది కాదు, ఎన్ని సాధన చేసినా మనసు బాహ్యముఖానికి వచ్చేస్తున్నాయి ఇక్కడ భగవాన్ చెబుతూ. కానీ కరుణామయుడు, ఆ లోపల ఉన్నవాడు కరుణామయుడు, కఠినమైన వాడు కాదు, వాడు శివ కాదు, వాడికి ఆ స్పందన ఉంది, వాడు కరుణామయుడు. అంటే వాడి అనుగ్రహం మీకు దొరికింది అనుకోండి, వాడి పాదాలు మీకు దొరికినాయి అనుకోండి, ఈ రూపాలు, ఈ భేదాలు, ఈ గొడవలు, ఇంతవరకు నేను చెప్పినట్టు ఈ రూప బుద్ధి, నామబుద్ధి, ఈ లోక వాసన, దేహ వాసన, ఎంతకాలం పడుతుంది ఇవన్నీ పోవటానికి. ఇక్కడ మళ్ళీ భక్తిని అలాగ పైకి ఎత్తి పడేస్తున్నాడు. రమణ మహర్షి గారి మీద ఒక అపవాదం ఉంది, ఎంతసేపు జ్ఞానం గురించి చెప్తాడు, భక్తి గురించి చెప్పడేంటండి మీ స్వామి. ఇక్కడ భక్తిని పైకి ఎత్తి అవతల పడేస్తున్నాడు. అంటే రమణ మహర్షి గారు పైకి జ్ఞాన కింద కనిపిస్తాడు, లోపలకు ఉన్నది భక్తే, కానీ పైకి మీకు చూడటం అలా కనిపిస్తూ ఉంటాడు పైకి. రమణ మహర్షి మీద అపవాదం ఉంది, ఆయన జ్ఞానం గురించి చెప్తాడు కానీ భక్తి గురించి ఎక్కువ చెప్పడేంటది, తనకి ఎత్తి అవతల పడేస్తున్నాడు. పైకి వచ్చింది ఎవరి భక్తిని చిటారు కొమ్మకి తీసుకెళ్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఆయన కరుణామయుడు, లోపల ఉన్నవాడు కరుణామయుడే, ఒక రవ్వంత ముళ్ళంతైన అనుగ్రహం ఆయన గ్రేస్ మీద పడింది అనుకోండి, గడ్డి మేట కాల్చడానికి గడ్డి మేట అంత నిప్పక్కర్లేదు, ఒక అగ్గిపూల చాలు. అదేవిధంగా నీలో మనస్సులో గడ్డి మేటి లాంటి మలినం ఉన్నా, నీ మనస్సులో గడ్డి మేటి ఎంత ఉందో అంత మలినం ఉందనుకో, పెద్ద కుప్ప ఎంత ఉందా అంత మలినం నీ మనస్సులో ఉందనుకో, ఎంత ఉన్నా ఎంత పెద్ద గుమ్మడికాయనా చిన్న కత్తి పీటక లోకు, అలాగే ఎంత పెద్ద గడ్డిమేటైనా ఒక అగ్గి పుల్లకు లోకు. అదేవిధంగా నీ మనస్సులో నీ హృదయంలో ఎంత మలమున్నా, ఎన్ని దోషాలున్నా, ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కరుణామయమైన భగవద్ అనుగ్రహం లభిస్తే, వాడి లోపల ఈశ్వరుడు యొక్క పాదాల మీద నీకు భక్తి కుదిరితే, వాడి దయ నీకు లభిస్తే, ఎంతసేపు నీ మనస్సు పరిశుద్ధమవుతున్నాయా, అప్పటికప్పుడే పవిత్రుడైపోతావు, అప్పటికప్పుడే పరిశుద్ధం అయిపోతావు. పొగ తప్పుకున్న వెంటనే ఇప్పుడు నీకు గోచరిస్తుంది కదా. అలాగే మాయనే పొగ, అజ్ఞానం అనే పొగ ఆయన అనుగ్రహం అలా పక్కన తప్పుకుంటే లోపల వస్తువు నీకు తెలియటం ఎంతసేపు, గంటలు పడుతుందా, జన్మలు పడుతుందా, లేదా సంవత్సరాలు పడుతుందా, యుగాలు పడుతుందా, ఇప్పుడే ఎక్కడ అనుగ్రహం ఉంటే ఇప్పుడే గోచరిస్తుంది. ఎంతసేపు అయ్యా, మీరు ఎలా చెప్తాంటే కృష్ణుడు చెప్తాడు, ఆయన బాణి ఆయనది, ఆయన బాణి ఎవరు పోకడ వారిది, ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికీ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ అయినా రిటర్న్ ఎక్స్ప్రెషన్ అయినా ఎవరు ఎత్తిగడ వారిది, ఎవరు పోకడ వారిది. కృష్ణుడు ఎలా చెప్తాడంటే, ఆలు ఈనింది అనుకోండి, ఆలు ఈని తర్వాత దూడంతా ఇది ఉంటుంది, దాని పైన మాయ ఉంటుంది, ఆ మాయను చూస్తే మనకి ఎలపరం. కానీ ఆలు ఏం చేస్తున్నట్టండి, శుభ్రంగా మా యంత్రం వచ్చింది, ఆ నాలుగు చోటు నాకేస్తున్నట్టు. అలాగే ఈశ్వరుడు పాదాలను ఎవడైతే ఆశ్రయించారో వాళ్ళు మనసులో ఉన్న మలినమంతా కూడా ఈశ్వరుడు నాగుతాడటండి అంటాడు కృష్ణుడు. నీకు ఆ పాదాల మీద భక్తి కుదరాలి, కానీ నీ ప్రయత్నానికి అసాధ్యం ఉంది, నీ సాధనకి అసాధ్యం ఉంది, నీ తెలివితేటలకు అసాధ్యం ఉంది, ఆయన గ్రహానికి కూడా అసాధ్యం ఉందా. ఎక్స్ప్రెషన్ చూడండి, మీ తెలివితేటలకి అసాధ్యం ఉండొచ్చు, అలాగే మీ సాధనకు కూడా అసాధ్యం ఉండొచ్చు, మీ ప్రయత్నానికి కూడా అసాధ్యం ఉండొచ్చు, కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి అసాధ్యం అంటూ లేదు. ఆ ఈశ్వరుని డిక్షనరీలోనే లేదట, జీవుడి డిక్షనరీలో అసాధ్యం ఉందటండి. చాంబర్స్ డిక్షనరీలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అసాధ్యం ఉండొచ్చు, కానీ ఈశ్వర్ డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే మాటకి అర్థమే లేదంటే అసలు ఇంపాసిబుల్ అనే మాట లేదు. ఎవరి డిక్షనరీలోనే? ఈశ్వర డిక్షనరీలో. అక్కడికి వెళితే కదనే మనకు ఆనందం అంది. ఈ మాటల్లో ఏముంది, ఈ చేతల్లో ఏముంది, ఈ ఊహల్లో, ఈ సంకల్పరికి ఇమాజినేషన్లో ఏముందండి? అక్కడికి వెళ్ళాలి. ఈ మాట నాకు రిపీటెడ్గా గుర్తుకొస్తుంది. నీ నోటితోటి ఏది మాట్లాడినా అది నిజం కాదు, నీ మనసుతోటి ఏది సంకల్పించినైనా అది నిజం కాదు. ఈ రెండింటికి అతీతంగా ఉంది సంతోషం. ఇప్పుడు ఇంతకీ ఏమంటున్నాడంటే, ఈ రూపబుద్ధి, నామబుద్ధి, ఈ లోకబుద్ధి, ఈ పోవటానికి ఎంత టైం పడుతుంది? వాడు దయ ఉండాలి. కానీ ఎవరు దయ? ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడు దయ కాదు, ఈ హృదయంలో ఉన్నవాడు దయ. ఇక్కడ భగవాన్ చెప్పింది ఆ దయ చూపించేవాడు నీ హృదయంలో ఉన్నవాడు, వాడు దయ ఉండాలి. కానీ ఈ రూపబుద్ధి, ఈ నామబుద్ధి, ఈ లోకబుద్ధి, ఈ శవబుద్ధి పోవటానికి ఎంత టైం పడుతుంది? వాడు దయ ఉంటే, వాడు అనుగ్రహం ఉంటే, నథింగ్ ఇజ్ ఇంపాసిబుల్ ఫర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. నథింగ్ ఇజ్ ఇంపాసిబుల్. దైవానుగ్రహానికి ఏది అసాధ్యం అంటే ఏమీ లేదు. అసలు నీ మనస్సు పరిశుద్ధం అవటానికి ఎంత టైం పడుతున్నాను అనుగ్రహం ఉంటే, నీ మనస్సు నిర్మలం అవటానికి, నీ మనస్సు పవిత్రం అవటానికి అనే దయ్యంతో ఈశ్వరానుగ్రహం నువ్వు సంపాదించావనుకో, నువ్వు రూపాయలు సంపాదిస్తే బజార్లో వస్తువు కొనుక్కోవడానికి ఎంత టైం పడుతుంది? సంవత్సరం పడుతుందా? అదేవిధంగా ఈశ్వరానుగ్రహం నువ్వు సంపాదిస్తే నీ మనస్సు నెమ్మదవటానికి, నీ మనస్సు పవిత్రం అవటానికి ఏమైనా సంవత్సరాలు పడుతుంది అనుకుంటావా? ఆయన దయ నీకు లభించడం, నీ మనస్సు పవిత్రం అవటం రెండు ఒకేసారి సైమల్టేనియస్గా ఒకేసారి జరిగిపోతాయి. అయితే నీకు కనిపించే రూపాలని నిజం అనుకోకు. ఆ రూపాలకి ఆధారంగా ఉన్న సత్యం ఒకటే నిజం. ఆ రూపాలకి నామాలకి ఆధారంగా ఉన్న సత్యము నిజం. సత్యము నిన్ను ప్రలోభం పెట్టదు, ఓ రూపము నామము నిన్ను ప్రలోభం పెడుతుంది. సబ్జెక్ట్ చెప్తున్నాడండి, నిజము నిన్ను ప్రలోభం పెట్టదు, నీ హృదయంలో ఉన్న సత్యం నిన్ను ప్రలోభం పెట్టదు. రూపము నామము నీ యశస్సు కాంక్ష, ఈ లోకానికి సంబంధించినటువంటి వస్తువుల మీద మన కాంక్ష అయ్యి ప్రలోభ పెడతాయి. కానీ నీ లోపల నిజం నిన్ను ప్రలోభ పెట్టదే. ప్రపంచం నేను మిస్లీడ్ చేయటమే దాని పని. కుక్క తోక వంకర ఎవరు తీయగలడం? కుక్క తోక వంకరగా ఉంటే సగదం. అలాగే లోకానికి ఇంకో పని లేదు, నేను ఎంచేపు ప్రలోభ పెట్టమే లోకం యొక్క ప్రయోజనం. అంటే స్వామి శివానంద్ చెప్తాడు, ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ లోన్, ఇఫ్ యూ వాంట్ ట్రూత్ అండ్ ట్రూత్ లోన్, ఇఫ్ యూ వాంట్ లిబరేషన్ అండ్ లిబరేషన్ లోన్, కిక్ దిస్ వరల్డ్ మెరిసిలెస్ ల్యాండ్. నలుగురు అన్నదమ్ములకు వాటాలు పంచిపెట్టారనుకోండి, తల్లిదండ్రులు ఒకడు బాగుపడతాడు లేదా ఇంకోటి పాడైపోతాడు, ఇవన్నీ ఎవరికి బాధ్యత? వాడు వాడు స్వభావం, వాళ్ళు వాళ్ళు ప్రాబ్దాన్ని బట్టి వాళ్ళు బాగుపడే ఉంటాడు. ఒక పాడే లోకం ఎప్పుడూ సమానంగా ఉండదు, దాని పోకడేది ఎప్పుడూ హెచ్చు తగ్గులు ఉంటాయి. ఏ యుధం వచ్చినా, కమ్యూనిజం వచ్చినా, గాంధీ యుధం వచ్చినా, సోషలిజం వచ్చినా, లోకంలో ఎప్పుడూ హెచ్చు తగ్గులు ఉంటాయి. సమానం చేసే సమస్య లేదు. లోకం కుక్క తోక ఎటు ఉండదు, లోకం కూడా అటు ఉండదు. ఈ ఎటర్నల్ ట్రూత్స్ ఎవరి మీద కోపం మీద రాసిన రచనలు కాదు, లేదా అసూయ మీద రాసిన రాసిన కాదు. దిస్ ఇస్ ఎటర్నల్ ట్రూత్. ఈ నిజం ఇప్పుడు చదివితే ఎంత నిజమో 1000 సంవత్సరాల తర్వాత చదివిన తర్వాత కూడా అంతే నిజం. ఆ వాక్యం పులి స్టాప్ కానీ కామా కానీ మనం మార్చడానికి లేదు, దానికి అమెండమెంట్స్ లేనే లేవు. లోకానికి పనేది నేను ప్రలోభ పెడుతూ ఉంటుంది. లోకం లోకం యొక్క పనేది అంటే లోకం అంత చూస్తున్నావో నీకు ప్రలోభం తప్పదు. నీ చూపు అటు కాదు, ఇటు చెప్పు, ఇటు ఈశ్వరుడి పాదాల వైపుకి చెప్పు. నీ చూపు పెర్ఫెక్షన్ వైపుకి చెప్పబోయా, ఎంజాయ్మెంట్ వైపు కాదు, పెర్ఫెక్షన్ వైపుకి చెప్పు. పెర్ఫెక్షన్ ఇస్ వన్ థింగ్ అండ్ ఎంజాయ్మెంట్ ఏనదర్. నీ చూపు పెర్ఫెక్షన్ వైపుకి చెప్పు. లోకంలో ఎన్నో ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి నీ మనస్సును ఆకర్షించడానికి, నేను పతనం చేయటానికి. లోకం అంటే కుక్క తోక లాంటిది. అంటే అది ఈశ్వర అనుగ్రహం ఉంటే నీ హృదయంలో ఉన్నటువంటి సత్యం విషదం అవ్వకుండా ఉంటుందా? అంటే ఈ విషదం అయ్యే తీరుతుంది. ఈశ్వరానుగ్రహం ఉంటే నీ మనసు, నీ హృదయంలో ఉన్న సత్యం నీకు తెలియకుండా ఉంటుందా? నీ అండర్స్టాండింగ్కి అందకుండా ఉంటుందా? ఆ సత్యాన్ని అర్థం చేసుకునే బుద్ధి ఆయన ఇచ్చేస్తాడు కదా, ఆ బుద్ధి ఆయన ఇచ్చేశాక నీకు అవగాహన కాకుండా ఎలా ఉంటుంది? నీకు లెక్క ఎలా చెయ్యాలో ఆ బుద్ధి ఈశ్వరుడు ఇచ్చినప్పుడు లెక్క నీకు ఆన్సర్ రాకుండా ఎలా ఉంటుంది? అదేవిధంగా నీ హృదయంలో ఉన్న సత్యం నీకు ఎలా తెలియబడుతుందో అటువంటి బుద్ధి నీకు ఆయన ఇచ్చినప్పుడు నీకు తెలియబడకుండా ఎలా ఉంటుంది?
ఆ బుద్ధిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు, ఆయన పాదాలను ఆశ్రయించు.
ఆయన కరుణామయుడే, ఆయన కరుణామయుడే. దోళ్ళలో మా పొలం వెళ్ళి పచ్చగడ్డి తినేసి వచ్చేస్తా ఇంటికి, పొలాన్ని పచ్చగడ్డి తింటా ఇంటికి వచ్చేసి మీరు ఎప్పుడన్నా చూస్తామండి ఆ చిన్న గడ్డిని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని మళ్ళీ నెమరేసుకుంటా ఉంటాయి. ఆ దూడ చేసే పనే మనం చేయమంటున్నారు ఇక్కడ రమణాచార్యుడు. అయ్యి మీ దూడ పాకల్లోకి వెళ్ళిచోండి, పొలాన్ని పచ్చగడ్డి తినొచ్చేసి ఇంటికాడ కూర్చుని నెమరేసి నోట్లోకి వస్తుంది, నెమరేసుకుని మళ్ళీ లోపల గడతా ఉంటాను. అంటే మీరు శ్రవణం చేస్తున్నారు, మరణం చేయటం లేదు. వింటలు వింటున్నారు, ఇంటికి వెళ్ళించాలి మనసులో తిప్పు. మనకు విన్నది ఏంటి, ఇవాళ మనం అర్థం చేసుకున్నది ఏంటి, ఇవాళ సబ్జెక్ట్ ఏంటి, ఏం విన్నాం. కొన్ని కొన్ని మాటలు కాకపోతే కొన్నైనా జ్ఞాపకం ఉన్నాయి కదా. ఒక్క మాట ఇందులో మనకు పనికొచ్చి మాటే ఉంది, దాని మీ మనసులో మననం చేయటం లేదు, నెమరేసుకోవటం లేదు. శ్రమణం ఉంది కానీ చాలా మందికి, భక్తులకు కూడా, ప్రాపంచిక మనుషులు వదిలేయండి, శ్రద్ధగా శ్రమణం చేసేవాళ్ళు కూడా మననం చేయటం లేదు. మననం చేయకపోతే నీకు ఎలా వంట పడుతున్నావు అయ్యా? అన్నం తింటే సరిపోదు, నీకు అది జీర్ణం అవ్వాలి కదా. జీర్ణం అవ్వకుండా నీకు శక్తి ఎలా వస్తుంది, ఎనర్జీ ఎలా వస్తుంది? ఇట్ ఇస్ నాట్ వాట్ యు ఈట్ బట్ వాట్ యు డైజెస్ట్ దట్ మేక్స్ అస్ స్ట్రాంగ్. ఈ దోషం భక్తులు అందరిలోనే ఉంది, మన అందరిలో ఉంది ఈ దోషం. మీలో ఉంది, నాలో ఉంది, వింటాం కానీ మననం చెయ్యం. మననం చెయ్యమనుకున్నది మనకు వంట పట్టదు, అంటే మన గుండెకి పట్టదు, మన బుద్ధికి తగలదు. అది వింటాం, వింటాం ఏదో 2 గంటలు 3 గంటలు వింటాం, తర్వాత మననం చేయటం అసలు మరణానికి రానివ్వం. మరణానికి రాకుండా నీకు అది ఎలా వంట పడుతుంది? నువ్వు కుంచెడు బియ్యం అన్నం తిన్నా, అది ఒక్క గింద కూడా నీకు అరగదనుకో, అరగకపోతే ఏం ప్రయోజనం, తిన్నా ఏం ప్రయోజనం? అడిగితే కదా నీకు బలం వచ్చింది, అరగకుండా నీకు బలం ఎలాగా వస్తుంది? మాయ అనేది ఒక దుష్ట శక్తి లాంటిది, మాయ అనేది ఒక దుష్ట శక్తి లాంటిది, పీడించేస్తుంది మాయ. ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించకుండా నువ్వు మాయలోంచి బయటకు రాలేవు. నువ్వు ప్రపంచాన్ని ధ్యానం చేస్తాంటే, ప్రపంచాన్ని స్మరిస్తాంటే మాయ నిన్ను విడిచిపెట్టదు. అంటే ప్రపంచం గురించి ధ్యానం చేసే బదులు, విషయాల్ని ధ్యానం చేసే బదులు, ఈశ్వరుడు పాదాలను, ఈశ్వరుని ధ్యానం చేస్తాంటే మాయ నిన్ను విడిచిపెడుతుంది. ఈశ్వరుడు పాదాలని ఆశ్రయించుకున్నా మటుకు నీకు మాయ దారి పోదావు. నువ్వు ప్రపంచాన్ని ధ్యానం చేస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు నేను దేవుణ్ణి ధ్యానం చేస్తున్నాను, నువ్వు చేసేది ప్రపంచాన్ని ధ్యానం చేస్తున్నావు. నీకు ఆత్మకి విషయ చింతనే కానీ నీకు ఆత్మచింతన లేదు. కానీ నువ్వు విషయ చింతన చేస్తూనే ఆత్మచింతన చేస్తున్నావు అనుకుంటున్నావు. మెడ్రాస్ వెళ్ళి ట్రైన్లో కూర్చుని కలకత్తా వెళ్తున్నావు అనుకోవటం ఎటువంటిది, విషయ చింతన చేస్తూనే ఆత్మకి సమీపం అవుతున్నాను అనుకోవటం కూడా అటువంటిదే. నువ్వు లోకాన్ని ధ్యానం చేస్తూ, లోక విషయాల్ని స్మరిస్తూ, నేను ఈశ్వరుడి పాదాలను స్మరిస్తున్నాను, ఈశ్వరుని ధ్యానం చేస్తున్నాను అనుకోకు, దానివల్ల ప్రమాదంలో పడతావు. అంటే ఇంతకీ ఏమంటున్నాడు అంటే, భగవాను నువ్వు నీ హృదయంలో సత్యమే కావాలనుకో, ఇంకేమీ అక్కర్లేదు అనుకో, నీకు ఇప్పుడు లోకం నిజ్యనే అంగీకరించవలే. మళ్ళీ వచ్చాడు, మొదటికి వెళ్ళి 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 సడన్ గా బ్రేక్ వేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. నీకు అన్నీ కావాలనుకో, దేవుడు కావాలి అన్నీ కావాలనుకో, నీతో ఇబ్బంది లేదు. నీకు అన్నీ కావాలి, దేవుడు కావాలనుకో, వాడితో పెద్ద ఇబ్బంది లేదు. నీకు ఏం అక్కర్లేదు అనుకో, దేవుడే కావాలనుకో, సత్యమే కావాలనుకో, నీ హృదయంలో నిజం ఒకటే కావాలనుకో, అప్పుడు లోకము నిజము కాదని అంగీకరించబడే. నీకు దేవుడు కావాలి అన్నీ కావాలనుకుంటే ఒకవేళ నిజం అనుకున్నా ప్రమాదం ఏమి లేదు. ఎత్తుగడ చూడండి, ఆ సబ్జెక్టులో ఎత్తుగడ చూడండి. నీకు నిజం ఒకటే కావాలనుకో, నీ హృదయంలో నిజం ఒకటే కావాలనుకో, ప్రపంచం మిథ్య అని అంగీకరించబడే. కాదు లోకం కావాలి, దేవుడికి కావాలి, అన్నీ కావాలనుకో, లోకం మిథ్యను అంగీకరించకపోయినా ఇబ్బంది లేదు. ఒకటే కావాలనుకో, ట్రూత్ ఒకటే కావాలనుకో, నీ హృదయంలో నిజం ఒకటే కావాలనుకో, ఆ నిజం ఏదైతే అమృత వస్తువో, అమృత వస్తువు ఒకటే కావాలనుకో, అప్పుడు లోకం నిజమని నువ్వు అంగీకరించవలే. దీంతో డ్రీమ్ తోటి సమానంగా నువ్వు చూడవలసిందే. ఎందువల్ల ఇటువంటి భక్తులు అడుగుతున్నాడే, లోకం నేను నిజం అనుకుంటే నాకు వచ్చిన నష్టం ఏంటి, లోకం నిజం అనుకుంటే నాకు వచ్చిన నష్టం ఏంటంటే, భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు అది వాస్తవం అనుకుంటావు అనుకో, అది నిజం అనుకుంటావు అనుకో, నీ మనసు దాని వెనకాలే పరుగులు తీస్తూ ఉంటుంది. లోకాన్ని నువ్వు నిజం అనుకుంటావు అనుకో, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా లోకం వెనకాలే నీ మనస్సు పరుగు తీస్తూ ఉంటుంది. ఆ రోజు కారు దైవానికి దూరం అయిపోతావు, లోకానికి దగ్గరైపోతావు. మామూలు వాళ్ళ మాట వదిలేండి, మనం కూడా ఆ రోజు కారు దైవానికి, అంటే మనస్సు లోకం వైపుకి ఎక్కువ పరిగెడతావు అనుకో, దేవుడికి దూరం అవుతావు, లోకానికి దగ్గర అవుతావు. నీకు తెలియకుండా జరిగింది అదే. లోకం నిజమనుకున్నంత కాలం లోకం కూడా మనస్సు పరిగెడుతుంటుంది, అటు పరుగులు తీస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారంటే, భగవాన్ నసక చీకట్లో ఒకసారి తాడి పాముగానే కనిపిస్తుంది, తాడేది నీకు పాముగా కనిపిస్తుంది. ఒక నువ్వు ఎన్ని సాధనలు చేసినా నీ కళ్ళకి పాము కింద కనిపిస్తున్నంత కాదు నీకు భయం పోతుందా అని అడుగుతున్నారు భగవాన్. నువ్వు ఎన్ని సాధనలు చేసినా అది తాడు పాము కింద కనిపిస్తున్నది కాదు నీకు భయం పోతుందా? భయం పోదు. అది పాము కాదు తాడని తెలిసినప్పుడు నీకు భయం పడాలని నీకు భయం రాదు. ఇప్పుడు తాడుని సర్పంగానే చూస్తాం అనుకో, తాడిని సర్పంగానే చూస్తాం అనుకో, నీకు భయం వల్ల వచ్చే వికారాలన్నీ వచ్చేస్తాయి. అలాగే నువ్వు బ్రహ్మమును ప్రపంచంగానే చూస్తున్నావు, తాడిని సర్పంగా చూస్తే ఎన్ని వికారాలు వస్తాయి, బ్రహ్మమును కూడా ప్రపంచంగా చూసినప్పుడు అన్ని వికారాలు నీకు వచ్చేస్తాయి. అది పాము కాదు అది తాడే అని నువ్వు గుర్తించావనుకో, అప్పుడు నీకు వికారాలు ఏమైనా ఏదైనా వికారాలు వస్తాయి, వికారాలు రావు. అప్పుడు పాము ఏమైంది? పాము ఎక్కడికైనా పారిపోయిందా? పారిపోయి ఎక్కడ కలిసిపోయింది? తాళ్ళు కలిసిపోయి. అలాగే నీకు బ్రహ్మానుభవం వచ్చిన తర్వాత కూడా ఈ లోకం కూడా బ్రహ్మముడు కలిసిపోతుంది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు తాడు మీకు పాము కింద కనిపిస్తుంది, అది తాడే, రెండు లేవు అక్కడ ఒకటే. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, రెండు లేవు ఒకటే, తాడే పాము కింద కనిపిస్తుంది, అలాగే నీకు బ్రహ్మమే లోకం కింద కనిపిస్తాను. నీకు తాడు నువ్వు పాముగా చూసినప్పుడు కూడా పాముగా లేదు, తాడుగానే ఉంది కానీ కనిపిస్తుంది అలాగ. అలాగే బ్రహ్మను లోకంగా చూసినప్పుడు కూడా లోకంగా లేదు, బ్రహ్మగానే ఉంది కానీ ఇది లోకంలాగా కనిపిస్తాను. ఇది సబ్జెక్ట్, బాగా అర్థం చేసుకోండి. ఈ దృష్టిలో దోషం పోతే ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తమవుతుంది, అలాగే మన బుద్ధిలో ఉన్న దోషం పోతే హృదయంలో ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తమవుతుంది. ఆ బుద్ధిలో ఉన్న దోషాన్ని పోగొట్టుకోవడానికి నీ తెలివితేటలు చాలవు, నీ ప్రయత్నం చాలదు. ఈశ్వరుని యొక్క పాదాలను ఆశ్రయించవలసిందే. ఆయన కరుణ వల్ల, ఆయన దయ వల్ల, కేవలం ఆయన దయ వల్ల మాత్రమే మనకి ఆ మనస్సులో ఉన్న మలినం, మనస్సులో ఉన్న బుద్ధిలో ఉన్న దోషాలు ఎప్పుడు పోతాయి? ఈశ్వరానుగ్రహం లేకుండా, కేవలం మన స్వప్రయత్నం వల్ల, ఈశ్వరానుగ్రహం లేకుండా, ఈశ్వర దయ లేకుండా, గురువు యొక్క కృప లేకుండా ఆ బుద్ధిలో ఉన్న దోషం పోదు. మనం ప్రయత్నం చేయొచ్చు, మనం తెలివితేటలు ఉండొచ్చు, అంత మాత్రం చేత మన ప్రయత్నం వల్ల పోయేది కాదు, అది సర్జరీ వల్ల తీసేసుకునేది కాదు. ఈశ్వరానుగ్రహం ఉండవలసిందే, గురువు అనుగ్రహం ఉండవలసిందే, హ్యూమ నేపథ్యం ఉండవలసిందే. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటే నిజ దేహంతో తాదాక్ష్యం పొందుతున్నటువంటి నేను, దేహంతో తాదాక్ష్యం పొందినటువంటి తలంపుని ఐన్స్టీన్ అంటున్నాడు విచారణ చేయకుండా అలా వదిలేస్తున్నారంటే దానివల్ల నీకు నొప్పి వస్తుంది కదా, పెయిన్ వస్తుంది కదా. మరి పెయిన్ వచ్చినప్పుడు విచారణ చేయాలి కదా. శరీరానికి రోగం వస్తే ఎన్ని ఇన్వెస్టిగేషన్లు, బ్లడ్ పరీక్ష, మాంసం పరీక్ష, మూత్రం పరీక్ష, మల పరీక్ష, ఎన్ని బాడీ అంతా ఇన్వెస్టిగేషనే కదా. ఇంకా ఎక్స్రేలు తీయటం, చిన్న రోగం వస్తే 90 ఇన్వెస్టిగేషన్ ఆ బాడీకి. మరి ఇన్ని ఇన్వెస్టిగేషన్లు చేసుకుంటూ పోతున్నారే, మీ దేహానికి రోగం వస్తే ఆ దేహానికి ఉన్న నొప్పే తొలగించుకోవడానికి, ఈ దొంగనేని నీ నిజాన్ని నీ దేహత నేను మీరు కూడా వేసుకుని ఎంత దుఃఖం పడుతున్నారు? దాని గురించి ఇన్వెస్టిగేషన్ మీకు అక్కర్లేదా? దాని గురించి మీరు ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదా? ఇంకెంతసేపు మల పరీక్ష, మూత్ర పరీక్ష ఇదే పనా? ఇంకా దాని గురించి విచారణ అక్కర్లేదా? ఈ దొంగనేని గురించి విచారణ అక్కర్లేదా? ఇంక 24 గంటలు మల పరీక్షనా? ఏ నేను మిమ్మల్ని బాధపడుతుందో, మీ దుఃఖానికి ఏ నేను కారణమో దాని ఎందుకు మీరు విచారణ చేయరు? అది మీకు పెయిన్ తీసుకొస్తాను కదా. మరి ఏమంటే మరి దాని విచారణ చేస్తే మాకు ఎంతో కొంత పెయిన్ వస్తుంది, మరి విచారణ చేయడానికి కూడా ఎఫర్ట్ పెట్టాలి కదా, ఎంతో కొంత పెయిన్ వస్తుందని మీరెంత అంటే ఐన్స్టీన్ ఏమంటున్నాడంటే పెయిన్ లేకుండా గెయిన్ ఎలా వస్తుంది అంటున్నాడు. ఏమీ కష్టపడకూడదు సంపాదన వచ్చేయాలంటే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా గురువుగా తీసుకోవచ్చు. ఆన్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, రిటర్న్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ ఇస్ అన్ ఎమోషనల్. అలాగని ముద్దిగా ఉండదు భాష కానీ మాట కానీ, చాలా చైతన్యవంతంగా ఉంటుంది, కాంతితోటి శాంతితోటి ఆ మాటను నిండే ఉంటుంది. రిటర్న్ ఎక్స్ప్రెషన్ కానీ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ ఇట్ ఇస్ అన్ ఎమోషనల్. ఎక్కడ మీకు ఆలోచన ఉద్రేకం కనపడదు. ఒకవేళ మనం ఉద్రేకపరుస్తాం అనుకుని ఆయన ఇస్తున్నాయి, మన మాటలకు ఉద్రేకపడ్డాం అంతఠాడబడు. ఒక ఐనిష్టని మనం ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేస్తామనుకోండి అంతఠాడబడు. అంటే ఆయన అనేవాడు మీ మాటలు విని నా బుర్ర ఎక్కడ నేనే పాడు చేసి ఎక్కడ పాడు చేసుకుంటానని, నా బుర్ర నేను సత్యాన్వేషణ కండిషన్లో పెట్టుకోవాలి కదా, మీ మాటలకు నా తలకి ఎక్కడ నేను ఎక్కడ పాడు చేసుకుంటానని. అలా పాడు చేసుకుంటే సత్యాన్వేషణకి బ్రెయిన్ పనికిరాదు కదా అని. అన్ని ఎమోషనల్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ ఇది అన్న ఎమోషనల్, రిటన్ ఎక్స్ప్రెషన్ ఇది అన్న ఎమోషనల్. గ్రేటెస్ట్ సైంటిస్ట్, గ్రేటెస్ట్ ఫిజిస్ట్ అండ్ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్, నేచర్ హ్యాజ్ ప్రొడ్యూసర్ హెచ్ ఏ వండర్ఫుల్ బ్రెయిన్, హెచ్ ఏ మార్వలస్ బ్రెయిన్. మీరు ఏదైనా రాసి ఐన్స్టీన్కి ఇస్తారనుకోండి, అర్థమైతే అర్థమైందని చెప్తాడు, అర్థమైపోతే నాకు అర్థం లేదని చెప్తాడు, కానీ మిమ్మల్ని ఏం విమర్శించడు. మీరు మనం ఒకసారి గట్టిగా అరుచుకుంటాం చూడండి, అరుచుకోవటం ఐనస్లోంచి వస్తాం అంటాడు ఐన్స్టీన్. ఆ కారణం డిసీజ్ మూలం రూట్ కనుక మీరు పట్టుకుపోతే ఎల్లర్లోంచి 1000 జన్మల తర్వాత కూడా ఎల్లర్లోంచి బయట మీరు పడలేరు. దిస్ ఇస్ అనుష్ఠాన వేదాంత, దిస్ ఇస్ ప్రాక్టికల్ సైన్స్, దిస్ ఇస్ నాట్ థియరీ, దిస్ ఇస్ ప్రాక్టికాలిటీ. మీకు అసలు డిస్టర్బెన్స్ కారణం ఏంటి? దేహం కాదు, దేహంతో తాదాత్యం పొంది ఐనస్సే. కృష్ణుడు చెప్పిన మాట ఏంటమ్మా దీపం, వాట్ ఎవర్ ఈజ్ అట్టారెడ్ బై ది టంగ్. ఆ గుండెని గుండెని తాగుతుంది మాటమా, అతకి రిపీటెడ్గా వచ్చి తాగుతుంది భగవంతుడి వాచ, భగవంతుడి ఉపదేశం. వాట్ ఎవర్ ఈజ్ అట్టారెడ్ బై ద టంగ్, వాట్ ఎవర్ కన్సీవ్డ్ బై ది మైండ్ ఈజ్ అన్ట్రూ, ఈజ్ అన్రియల్. అకార్డింగ్ టు లార్డ్ కృష్ణ, అకార్డింగ్ టు గాడ్ కృష్ణ, ఆ కృష్ణుడు ఎవరండి? అనుకుంటే ఎవరే కట్టిన దేవుడు, సహజంగా దేవుడు అట్టండి. అందుకని ఏదో చేసి ఏదో చేసి దేవుడు ఎవరే కట్టింది, న్యాచురల్గానే దేవుడు అని. ఈ ముక్కులో గాలి చూసుకుని వారం రోజులు ట్రైనింగ్ అయ్యి దేవుడు అవ్వలేదని. ఇప్పుడు మీరు అయిన ఇప్పుడు ఎవరో చేతిలో వైకుంఠాన్ని పెడితే వైకుంఠంలో పెట్టేస్తామంటే నమ్మకండి మీరు, ఇంకో వారం రోజులు ట్రైనింగ్ అవ్వండి మీ చేతిలో మీ వైకుంఠాన్ని పెట్టేస్తామంటే ఈ మాటకు నమ్మకండి. అలా అయినస్సులోంచి మీరు బయటకు వస్తేనే కానీ ట్రూత్ మీకు రివీల్ కాదు కదా, మీరు ట్రైనింగ్ అయినా అవ్వకపోయినా. ఇది అడ్డదారుల వల్ల ఏదో సంపాదించేద్దాం, అడ్డదారుల వల్ల ఏదో పొందేద్దాం అని అనుకోకుండా ఒకసారి ఉన్నది పోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మధ్వాచార్యులు వారు అన్నారు, భారతంలో భగవద్గీత ఉంది, విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, అంతేకాదు మహాభారతం అయింది. ఆ రెండూ లేకపోతే అది మహాభారతం కాదు, భారతమేన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ. ఈ మధ్యన ఒకరు నేను అంటున్నారు, ఏమంటే మీరు ఇప్పుడు నారాయణ అనుకుంటారంటే, ఈ మధ్యన ఎవరన్నా మా స్నేహితుల్ని అడిగాను, భగవంతుని పేరండి ఇది అన్నారు. నాకు సిగ్గేసింది, ఏంటండి ఎప్పుడు చూసినా మీరు నారాయణ నారాయణ, ఆయన ఎప్పుడు ఇది అని, మనం కూర్చుంటే నారాయణ నుంచుంటే నారాయణ, ఇప్పుడు మనం చూశారనుకోండి నారాయణ నారాయణ కూర్చొని అంటారు. ఏంటండి ఎప్పుడు చూసినా నారాయణ నారాయణ అంటే అన్నారు. నారాయణ అంటే ఎవరు అనుకుంటున్నారు? భగవంతుడి పేరే, దేవుడి పేరు. జీవుడి పేరు కదటండి, దేవుడి పేరు. శరీరం ఒక శరీరానికి పేరు కదటండి, ఇది నారాయణ, దేవుడి పేరండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ.